నాకు వందలేదు. ఈ కార్తీక మాసాన్ని లక్ష్మీ మాసం అని కూడా అంటారు. అంటే లక్ష్మీ ప్రదమైంది, కార్తీక మాసం లక్ష్మీ ప్రదమైంది. శివుడికి కేశవుడికి కూడా ఇష్టం కార్తీక మాసం అంటే. అంటే ఎవరైనా మంచి పనులు చేసుకుంటే కొంతమంది కార్తీక మాసంలో చేసుకుంటూ ఉంటారు, ఎక్కువ పుణ్యప్రదం అని. ఈ కార్తీక మాసంలో మనం పార్వతి పరమేశ్వరమే కానీ లక్ష్మీనారాయణ కానీ ఆరాధించడం వల్ల మన మనస్సులో ఉన్న అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది, లక్ష్మి మనం వరిష్ఠి. ఈ కార్తీక మాసంలో కొందరు రోజు ఉదయం చల్లిని స్నానం చేయటం మంచిదని చెప్తారు. అవకాశం ఉంటే ఈ కార్తీక మాసంలో ఒక్కరోజు నది స్నానం మంచిదని కూడా చెప్తారు. అవకాశం ఉన్న వాళ్ళకి ఈ కార్తీక మాసంలో కనీసం ఒక్కరోజు నదీ స్నానం కూడా మంచిదని పెద్దలు చెప్తారు. పెద్దలు ఏమి చెప్పినా మన మంచి కోసం, మనం తరించడానికి, మనం శాంతిగా ఉండటానికి ఏది చెప్పినా అది ఏ పని అయినా సరే ఆ పని వల్ల మన పవిత్రం లభం, ఆ చేసే విధానాన్ని బట్టి పవిత్రులు అవుతారు. ఎందుకన్నా మంచి పని చేసే భాగంగా భగవంతుడు కేవలం దాన్ని బట్టే మార్పులేదు. అది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఎటువంటి సంకల్పంతో చేస్తున్నారా మంచి పని కూడా దాన్ని బట్టి మీకు మార్పులు వేస్తాడు. పని వల్ల పవిత్రం అయిపోయి ఆ పని చేసే విధానం ఏమిటి, ఎందుకు చేస్తున్నాం, అది కూడా భగవంతుడు చూస్తాడు. బాహ్యంగా మనం చేసే పని లోకం చూస్తుంది, కానీ చేసే విధానం ఏ సంకల్పంతో చేస్తున్నాం, లేదా గొప్పల కోసం చేస్తున్నాం, పరమేశ్వరుకు ఇచ్చేద్దాం చేస్తున్నాం, అవన్నీ లోపల ఉన్న అంతర్యాన్ని చూసుకుంటాడు. వాడు కళ్ళు మూయలేం, చెవుడు మూయలేం, వాడు కళ్ళు మూలలేం, చెవుడు. వాడు కళ్ళు లేకుండా చూస్తాడు, చెవులు లేకుండా వింటాడు, కాళ్ళు లేకుండా నడుస్తాడు, చేతులు లేకుండా పని చేస్తాడు. వాడు ఈశ్వరుడు, వాడు అంతర్యాం. వాడు ఏదైనా పని చేయాలంటే చెయ్యక్కర్లేదు ఈశ్వరుడికి, వినాలంటే చెవులు అక్కర్లేదు. ఇంద్రియాలకి ఇంద్రియాలకు అతీతుడు, మనస్సుకి అతీతుడు. అందరిలోనే ఉన్నా అందరికి అతీతుడిగా ఉంటాడు వాడు ఈశ్వరుడు, వాడు నారాయణుడు. అంటే మీరు ఏ పని చేసినా, ఇంటి కాడ చేసుకున్నా, సమాజ పరంగా చేసినా, ఇంటి కాడ ఈ పనులు చేసుకున్నా, ఆ హృదయం ఏమిటి, ఎందుకు చేస్తున్నారు? సద్బుద్ధితో చేస్తున్నావా, సౌహృదయంతో చేస్తున్నావా, లాంఛనం కోసం చేస్తున్నావా, గొప్పల కోసం చేస్తున్నావా, లేదా ఆడంబరం కోసం చేస్తున్నావా, లేదా పని ద్వారా మన భావాన్ని వ్యక్తం చేస్తున్నావా, లేదా అహంభావాన్ని వ్యక్తం చేస్తున్నావా, ఇవన్నీ ఈశ్వరుడు చూసుకుంటాడు. ఈశ్వరుడు మనకంటే వివేకవంతుడు, మనకంటే బుద్ధి సూక్ష్మత గలవాడు. ఇంత దేవకోటి సూర్యుడు, నీ చంద్రుడు, నక్షత్రాలు, ఇంత ఖగోళం నడిపోయే ఈశ్వరుడు మనకంటే తెలియలేదు, మనకంటే తెలియని వాడు అయ్యి ఉంటే ఆ మాత్రం ఊహించడం మనం నేర్చుకోవాలి. అడుగుకి ఇచ్చుడు నీరు అకలంక మధు కీర్తి హానిసే యొక్క బ్రోహుడు అరుణాచర. అరుణాచలేశ్వరుడికి ఎవరికైనా సరే అడిగించి అడిగి అడి కొంతమంది అడిగి ఇస్తారు, అడగకపోతే ఎవరు. ధర్మశాస్త్రంలో ఏమనుందంటే అడిగితే ఇచ్చిన వాడు దాత కాదు, అడగకుండా ఇచ్చేవాడు దాతను. అడిగితే ఇచ్చిన వాడు కాదు, అవసరం ఏంటో తెలుసుకుని పూర్వపు రోజుల్లో 200 సంవత్సరాల పూర్వం, 300 సంవత్సరాల పూర్వంలో ఎవరింటి మీద ఎవరింటి కదా పైలు, అప్పుడు పూర్వం పొయ్యలు కదా, ఇప్పుడంటే గ్యాసులు వచ్చింది. ఎవరింటి కదా ఆ పొగ రాకపోతే ఎవరింటి నుంచి అని పొగ రాకపోతే అగ్రవర్ణాల్లో అయ్యో పాపం వాళ్ళ ఇంటికాడి బియ్యం లేని వండుకోవటం లేదు మరి ఆ మరుసటి నిర్మాంగాలతో చెప్పి వాళ్ళ ఇంటికి బియ్యం పంపుకోవడం పూర్వకాలంలో వందో నిర్మాణం ఉండేది. మళ్ళీ వాళ్ళ గౌరవం బాణం లేక ఎవరింటిగా నుంచి అయితే పొగ రావటం లేదు వాడు భవిష్యత్ వంట చేసుకోలేదేమో. వాళ్ళు దాతలు అడిగి పుచ్చుకున్న అడిగితే ఇచ్చేవాడు, అడిగి ఇచ్చే మీరు ఒకలంక మీద కీర్తి రానిసే యొక్క బ్రోహం అరుణాచల. ధర్మశాస్త్రం ఏమనంటే మన ముందు ఎవరిని అడుగుతా అనుకోండి, అడిగితే వాడు ఇస్తాడంటే వాడు కదే దాత, అవసరం ఏంటో తెలుసుకుని అడగకుండా ఇచ్చేవాడు దాత. మరి అడిగిన తర్వాత ఇచ్చేవాడు ఎవడు, వాడు ధర్మం వాడు దాత వాడు ధర్మమూర్తి అవుతాడు. అంటే ధర్మం తెలిసిన వాడు అడిగి ఇచ్చుకుని ఇచ్చుకుంటే వాడు ధర్మం తెలిసిన వాడు ధర్మమూర్తి. కొంతమంది అరగతుంది అడిగినా ఇవ్వరు, వాళ్ళకి ఇవ్వగల శక్తి ఉంటుంది కానీ అడిగినా అడగకుండా ఇస్తే దాత, అడిగిన తర్వాత ఇస్తే ధర్మమూర్తి. ఇప్పుడు అడిగినా ఇచ్చాడు కానీ కొంతమంది అరగత ఉంటుంది యోగ్యత ఉంటుంది అడిగినా ఇవ్వడు, వాడు అధమ్ముడు. వాళ్ళేంటి అధమ్ముడు. తర్వాత కొంతమంది వాళ్ళు మంచి పనులు చేయలేరు, ఎవరైనా మంచి పనులు చేద్దామంటే వచ్చి అర్థం పడిపోతారు చెయ్యొద్దని, వాళ్ళు అధమాధముడు అని ధర్మశాస్త్రంలో చెప్తారు. అది నీకు ఇచ్చే నీకు అకలంకమని కీర్తి ఆడిసేగా భూమ అరుణాచల నీ కీర్తిని బలం చేసుకోవద్దు, నీ కీర్తిని నీ బలం చేసుకో. దీని చేత పురాణాంతర్గతంలో అరుణాచలేశ్వర వైభవం స్కాంద పురాణంలో శివ పురాణంలో అనేక పురాణాలలో నీ వైభవం గురించి చెప్పారు, నీ ఔన్నత్యం గురించి చెప్పారు. అంచేది నీ ఔన్నత్యాన్ని నువ్వు ఔన్నత్యం నీ ఔన్నత్యానికి బలం చేసుకోవద్దు. నా విషయంలో అందరికి ఎలా చేస్తున్నా నాకు అలాగే చెయ్యి, కానీ ఆ విషయం ఈ అన్ని ఔన్నత్యానికి ఈ అంతస్తుని బలం చేసుకోవద్దు అరుణాచలేశ్వర. కొంతమందికి ఆ తీరు ఎలా ఉంటుంది, అది ఔన్నత్యం. అది డబ్బు, ఇప్పుడు డబ్బుతో మనం ఓట్లు కొనుక్కోవచ్చు, మీకు అర్థమవుతుంది, డబ్బుతో ఏదైనా బిల్డింగ్లు కట్టచ్చు, డబ్బుతో బిల్డింగ్లు కట్టచ్చు, లేదా డబ్బుంటే పది మందికి సహాయం చేయొచ్చు. కానీ ఔన్నత్యం అనేది శాంతి అనేది జ్ఞానం అనేది వృద్ధులలోకి ఉబ్బికి ఉబ్బికి రావాలి. డబ్బుతో కొనేది కాదు, కీర్తితో కొనేది కాదు, డబ్బుతోటి గౌరవాలతోటి పాపదారితోటి కొనేది కాదు. లోపల ఔన్నత్యం అనండి, ఆ తీరనండి, అంతస్తనండి, జ్ఞానమనండి, ప్రేమనండి, శాంతి అనండి, అది వదలలోంచి వచ్చే కానీ బంగారం పెట్టి డబ్బు పెట్టి కొనే వస్తువులు కాదు. అసలు అమ్మారు కాల ఇదే కాకుండా భక్తులు పది మంది కలిసి ఎక్కడికి వెళ్ళారు, ఆ టైంకి ఇది ఆకలేసింది వాళ్ళకి, కాపాడు వెళ్ళారు. ఎవరో కూడా వివేకానంద భక్తులు ఉన్నారు పది మంది, వాళ్ళు కాపాడు వెళ్ళారు అమెరికాలో. కాపాడు వెళితే వాళ్ళు ఏమనుకున్నారంటే వివేకానందని చూసి నీగ్రోలు, పూర్వం ఇక్కడ దళితులు ఎలా చూసేవారు, పూర్వకాలం అమెరికాలో నీగ్రోలను అలా చూసేవారు. ఇప్పుడంటే అందరినీ కాపాడు రాణిస్తున్నారని అర్థంతం లేదు, పూర్వం దళితులు రాణించేవారు కదా కాపాడులు, కొన్ని కాపాట్లు. అలాగే కాపుడులోకి వెళ్తాను కూడా తెల్లదారులు ఏమి ఊరుకున్నారు, వివేకమైన వాళ్ళు నిద్ర అనుకున్నారు, నిద్ర అనుకుని చెయ్యి అడ్డు పెట్టారు, నిద్ర అనుకుని కూడా గడువు లోపల గడిపారు, వివేకమైన చెయ్యి అడ్డు పెట్టారు. అంటే లోపల కాపుడులోకి వెళ్ళొద్దాను, వివేకానందని నిలబడ్డాడు. అంటే వివేకానంద నిగ్రో కాదు కానీ వాళ్ళు అనుకున్నారు నిగ్రో అని, ఆ కాపాడు వాళ్ళు అని చెయ్యి అడ్డు పెట్టాడు లోపలికి వెళ్ళొద్దాడు అని నిలబడ్డాడు. ఆ పక్కన దొర అన్నాడు, ఎవరు మీరు నిగ్రో కాదు నిగ్రో అని లాగ్ చేస్తున్నారు, మీరు నిగ్రోని కాదని చెప్పాలని మేము లోపలికి పంపిస్తాడని, మీరు నిగ్రోని కాదని మేము కాపాడులోకి వెళ్ళాలా, వెళ్తే మానేస్తాను, నేను నిగ్రోని కాదని చెప్పి ఓనర్కి నేను లోపలికి వెళ్ళాలి, వెళ్ళాలని నేను కాపాడులోకి వెళ్ళవలసిన పని ఇస్తున్నాను. నేను నిగ్రోని కాదని చెప్పటం వల్ల నా ఏదైనా గౌరవిస్తా అంటే వాళ్ళు, నేను నిగ్రోని కాదని చెప్పటం వల్ల నన్ను ఏదైనా గొప్ప చేస్తుంటే అటువంటి గొప్పలు అటువంటి గౌరవాలు ఈనాడు ఏదేశాను నాకు అవసరం లేదు అన్నాడు స్వామీజీ. నేను నిగ్రోని కాదని చెప్పటం వల్ల అది ఏదైనా గౌరవం చేస్తానంటే అటువంటి గౌరవం నాకు అక్కర్లేదు, ఇవన్నీ ఆత్తి తీసేయాలి. గీతం ఏం చెప్తాంటే యజ్ఞ కర్మ విడిచిపెట్టకండి అన్నాడు. యజ్ఞ కర్మ అంటే ఏంటంటే మనకు మూడు దేహాలు ఉన్నాయి, ప్రతి మనిషికి మూడు దేహాలు ఉంటాయి, ఒకటి రక్త మాంసాలతో దేహం, దీన్ని మనకు కనిపించే దాని స్థూల శరీరం అంటారు, మనసును సూక్ష్మ శరీరం, ఇంకా లోపల కలిపి ఇంకో శరీరం, దాని కారణ శరీరం అంటారు. ఆ కారణ శరీరం అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని బట్టి మనస్సు వస్తుంది, అజ్ఞానాన్ని బట్టి దేహం వస్తుంది. ఎంతకాలం అయితే మనకు అజ్ఞానం ఉందో, ఎంతకాలం అయితే మనకు అవిద్య ఉందో, అంతకాలం మనస్సు ఉంటుంది, దేహం ఉంటుంది, పునర్జన్మలు ఉంటాయి, స్వర్గాలు ఉంటాయి, నరకాలు ఉంటాయి, చీకటి లోకాలు ఉంటాయి, మహావిరుతులు ఉన్న రకాలు ఉంటాయి. దేహయాత్ర కోసం కొన్ని పనులు చేసుకోవాలి, దేహేతర భాషను మనం పని చేసుకుంటూ మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటే మంచం పట్టిన ముసలి వాళ్ళు ఉంటే మనం వాళ్ళకి చేయవలసిన సేవ చేస్తే ఊరుకోకుండా విసుక్కోకుండా చేయవలసింది చేస్తే దేహం శుద్ధమవుతుంది. ముందు యజ్ఞకర్మలు చెయ్యాలి. యజ్ఞకర్మలు అంటే మీ పనులు మీరు చూసుకుని సమాజ పరంగా అంటే స్వార్థం లేకుండా మనం చేసే పని కూడా యజ్ఞకర్మే. చివరికి గౌరవం కూడా ఆశించకుండా ఇటువంటి ప్రాంతం లేకుండా అడ్వర్టైజ్మెంట్ లేకుండా నిరాడంబరంగా నిరహంకారంగా అది నువ్వు ఏదైతే వెళ్ళి నువ్వు చేయగలిగే చిన్న పని పెద్ద భగవంతుడికి చిన్న పని పెద్ద పని లేదు. నువ్వు చేసే పని తీరు చూస్తాడు, రీతి చూస్తాడు. అక్కడ అవసరం ఉన్నప్పుడు అర్హత ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలిగితే ఒక పైసా చెయ్యి 100 రూపాయలు చేయదు వేరే విషయం. అంటే నీ స్వార్థాన్ని పక్కన పెట్టి పని పని కోసం కనుక నువ్వు చేస్తే స్వార్థం లేకుండా పని చేస్తే అది యజ్ఞకర్మ. యజ్ఞకర్మ వల్ల మన మనస్సు శుద్ధమవుతుంది, మనస్సు బాగుపడుతుంది. పూర్వజన్మల నుంచి మన కూడా వచ్చిన దోషాలు ఉంటే ఈ మనస్సులో దోషాలు ఉంటే ఆ మనస్సు దోషాలన్నీ పోతూ యజ్ఞకర్మ చూస్తారు. మీరు యజ్ఞకర్మ మీరు ఏదో కర్మ చేస్తే మీరు యజ్ఞకర్మ చేస్తున్నారని అనుకోకూడదు. భగవంతుడు అనుకోవాలి మీరు యజ్ఞకర్మ చేస్తున్నారని. ఎవరింటికైనా కూర్చొని నేను గొప్పవాళ్ళనుకుంటే వాళ్ళు ఎవరికి అది ఏమి చెప్తారండి? ఎవరింటికైనా కూర్చోవటం ఈ ప్రపంచానికి నేను గొప్పవాళ్ళు అనుకుంటే మనకు అర్థమైంది. 4 గోడల మధ్యన కూర్చుని ఇలా అనుకున్న వాళ్ళందరినీ స్వామి వివేకాన్ని నూతిలో కప్పాలన్నాడు. నూతిలో కప్పాలనుకుంటుంది అది ఏ ప్రపంచం? సముద్రం అంటే సముద్రం అంటే ఈ నూతిలో 4వ భాగం ఉంటుంది అనుకుంటుందట. ఏ నూతిలో కప్పించే ఎప్పుడు సముద్రం చూడలేదండి అది. సముద్రం అంటే ఈ నూతిలో 10 వంతు ఉంటుందేమో అనుకుంటుంది. ఆ రకంగా జీవిస్తున్నాం, నూతిలో కప్పల్లా జీవిస్తున్నాం. గడ్డలు వచ్చి నీసాలు వచ్చి జీవితంలో అడిగి నూతిలో కప్పల్లా జీవిస్తున్నాం. యజ్ఞకర్మ అంటే యజ్ఞకర్మ చేయటం వల్ల మనకి జీవలక్షణాలు తగ్గుతాయి. చాలా మంది ఏమంటారు సుఖంగా లేవండి, ధనవంతులు అదే పని, ధనం లేని వాళ్ళు అదే పని, అధికారం లేని వాళ్ళు అదే పని, అధికారం లేని వాళ్ళు అదే పని, సుఖంగా లేవండి, శాంతికరే ప్రపంచంలో సుఖం శాంతి లేని కుక్కతోట లాంటిది ప్రపంచం. కుక్కతోట వంకాయ ఇంతవరకు ఎవరు తీరలేదు. ప్రపంచంలో సుఖం లేదు, ప్రపంచంలో శాంతి లేదు, ప్రపంచంలో ఆనందం లేదు. మన శరీరం ప్రపంచంలో ఉన్నా మన మనస్సు ఆత్మాకారం పొందితే, మన మనస్సు దైవాకారం పొందితే, మన మనస్సు బ్రహ్మాకారం పొందితే, మన ఉన్నాయన భగవంతుల్లో లయమైతే మన మనస్సు అప్పుడు ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా ఆనందమే. శరీరం ఉంటే ఆనందం, శరీరం లేకపోతే ఆనందం. అంటే ప్రపంచంలో శాంతి లేదు, ఆత్మలో శాంతి ఉంది. ప్రపంచంలో సుఖం లేదు, ఆత్మలో సుఖం ఉంది. అంటే ఆత్మాకారం పొందినప్పుడు నాకు సుఖం లేదు, నాకు సుఖం లేదు ఏ మనస్సు అంటే అనుకుంటాడో అది ఆత్మాకారం పొందినప్పుడు, అది బ్రహ్మాకారం పొందినప్పుడు, అది ఈశ్వరు యొక్క స్వరూపం పొందినప్పుడు అప్పుడు ఎటు చూసిన సుఖమే. లోకంలో ఉన్నట్టు వల్ల మనకి ఏదో లాభం ఉన్నట్టు అనిపించదు, పోటీ వల్ల నష్టం అనిపించదు. ఇంకే లాభం లేదు, పోటీ నష్టమే. ఆ స్థాయికి ఆ సమాన స్థితికి ఎదుగు రావాలి. అందుకే యజ్ఞ కర్మలు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ద్వైతమే అద్వైతం అంటే అద్వైతం ఫైనల్ కారణ శరీరం ఎలా విశ్వస్తుందంటే ఇప్పుడు మనం జ్ఞాపకం ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మన ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి అనుకోండి, మాట్లాడచ్చు 10 మంది 10 రకాలుగా ఉంటారు. ఎవరు యూనిఫై, ఎవరు మనస్సు అడిగే, ఎవరు అలవాటు అడిగే, వాడు విచరించుంటాడు, ఒక నాన్న విచరించుంటాడు, ఎవరు అలవాటు ఆడలేదు, ఎవరి పద్ధతి ఆడే లోక మాట ఏదో. మన ఇంట్లో 10 మంది అంటే 10 మంది ఒక రకంగా ఉంటారు. అక్క చెల్లి 4 అంటే 4 ఒక రకంగా ఉంటారు. అన్నదమ్ములు 4 అంటే 4 ఒక రకంగా ఉంటారు. శరీరంలో తేడా, మనస్సులో తేడా, అహంకారంలో తేడా, అజ్ఞానంలో తేడా, అవిద్యలో తేడా, ఆర్థిక పరిస్థితుల్లో తేడా, విద్యలో తేడా. 4 అన్నదమ్ములు 4 సమానం అసలు మన చేతిలో ఏ సమానంగా లేవు. 4 అక్కచెల్లంటే 4 సమానం అయితే ఎందుకు ఎందుకు చెప్తున్నాయంటే ఇంత వైవిధ్యం ఇంత భిన్నత్వం ఉన్నటువంటి మనుషుల్లో ఈ లోకంలో అన్నిటికీ అంతర్యాములు. వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా అంతర్యాములు. వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, వాళ్ళు పిల్లకాయలైనా పెద్దవాళ్ళైనా, ఇంత వైవిధ్యంలో ఇంత అంతటా వ్యాపించి మన హృదయంలో బయట అంతటా వ్యాపించి ఒక చైతన్యం ఉంది. దానికి చావ ఎలా ఉంటుందో తెలియదు, దానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు. నీ మనస్సు నా మనస్సు ఏదో వచ్చింది, నీ గుణం నా గుణం కాదు, నా హృదయంలో ఉన్న చైతన్యం హృదయంలో ఉన్న చైతన్యం ఒక్కటంటే ఒక్కటే, అది రెండుది. చైతన్యం ఎప్పుడు ఒక్కటిగా ఉంటుంది, రెండుగా లేదు. ద్వితీయం లేదు, అద్వైతం, అది ఫైనల్. చైతన్యం గురించి శ్రవణం చేసి, శ్రవణం చేసి విసుకొచ్చి దాన్ని శ్రవణం చేసి మీరు ఎక్కడ మీద ఎక్కడ ఉంచండి. మీకు భౌతిక విషయాల మీద ఇంట్రెస్ట్ మీ వంద వంతని మీకు భక్తి మీద ఉంది, అసలు వంద వంతు కనీసం మీకు భక్తి మీద ఉందా లేదు. కొంతమంది సినిమాలు చూపించి ఇటువంటి మీటింగ్లకు వస్తూ ఉంటారు, మంచిదండి. కొంతమంది వీడికి మెకానికల్గా యాంత్రిక వింటారు, వింటారు యాంత్రిక వింటారు, అంటే ఏం చెప్తున్నారు అది మనం విడి ముమూర్చుకోవాలి, శ్రవణం చేయాలి, ఆ చైతన్యం గురించి శ్రవణం చేయాలి. ఏ పదార్థం నుంచి అమృతము, ఏ పదార్థం తెలుసుకోవటం మృత్యువులోంచి అమృతత్వం పొందుతాము, చీకట్లోంచి వెలుతుల్లో వస్తాము, ఈ పునర్జన్మలోకి వెళ్లి చక్రంలోంచి విడుదల పొందుతాము, ఏ చైతన్య అనుభవాల సుఖములు ఊగిసలాడతాము, శాంతిని ఊగిసలాడతాము, ఆ చైతన్యాన్ని పొందాలని కనీసం సంసారం మీద ఉన్న శ్రద్ధలు అందులో వంద ఉంది కూడా మనకు లేదు. మనకి శ్రద్ధ లేగా భగవంతుడు చెప్పి అబద్ధాలు అనుకుంటాం, మనకి శ్రద్ధ లేదనుకుంటే పర్వాలేదు, మనకి శ్రద్ధ లేదు కదా భగవంతుడు చెప్పిన ఏదో అబద్ధం ఏదో చెప్పాడండి అన్ని అబద్ధాలు. అయ్యో మనకి శ్రద్ధ లేదు, వివేకం లేదు, డబ్బు సంపాదించుకున్నాం, గౌరవం సంపాదించుకున్నాం, పేరు సంపాదించుకున్నాం, కానీ వివేకం సంపాదించుకోలేదని తెలియటం లేదు మనకి. మీరందరూ ఎంతమంది డబ్బు సంపాదించడం అనేది సంతోషమే, కానీ వివేకం సంపాదించుకున్నారా అని, జ్ఞానం సంపాదించుకున్నారా అని. డబ్బు కూడా మీరు ఎంతో కొంత కష్టపడితే డబ్బు రాదు, మరి వివేకం మటుకు ఏమి కష్టపడకుండా వచ్చేస్తుంది. మనం ఎవరైనా సంపాదించుకున్నారా? ఆ డిస్క్రిమినేషన్, ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిత్యం ఏది అనిత్యం, దేవుని తెలుసుకోవటం మనం అజ్ఞానం నుంచి విడుదల పొందుతాం, అవిద్య నుంచి బంధం నుంచి విడుదల పొందుతాం, శాశ్వతమైన శాంతి దేవుని తెలుసుకోవటం మనకి అనుభవంలోకి వస్తుంది అనేది వివేకం. ఇది మనకు మంచి చేస్తుంది, ఇది మనకు చెడ్డ చేస్తుంది అని ఆ వివేకం, ఆ విభాగం ఏది లేదు మనలో లేదు. ఇంకెప్పుడు ఎవరు పచ్చగా ఉంటే రేపు ఎండిపోయే విషయాలు ఎంత పడి తిరగటం, ఎవరు పచ్చగా ఉంటుంది రేపు ఎండిపోతున్నది, ఎలా అమృతంగా ఉంటుంది రేపు విషయం అయిపోతున్నది, ఇటువంటి విషయాలు కూడా తెలియట్లేదు. మీకు ఆత్మజ్ఞానం కఠోపనిషత్తులు చెప్తాడు, బలహీనులకి బద్దకిస్తేది ఇంతవరకు సృష్టిలో ఎవరికి ఆత్మజ్ఞానం రాలేదన్నాడు. బలహీనులకి బద్దకస్తులకి బయస్థులకి ఇంతవరకు సృష్టిలో ఎవరికి ఆత్మజ్ఞానం రాలేదని నచ్చికేత అని చెప్తాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవుడి ముందు రెండు రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి శ్రేయ మార్గం, రెండు ప్రేయ మార్గం. ఓ నచ్చికేత ఈ ప్రపంచంలో వాడు తెల్లవాడైనా నల్లవాడైనా ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా రెండే మార్గాలు ఉన్నాయి, ఒకటి శ్రేయ మార్గం, రెండో ప్రేయ మార్గం. ఈ ప్రపంచం ఒకటి లేదు, మరణానంతరం జీవించడం లేదు, మన కలిచే చోటపడితే ఒకటి లేదు, ఇది పెరిగమ్మ తింటాం ఒకటి, ఇది అనిపించే బోధాలు ఒకటి లేదు, మరణానంతరం ఏం లేదు, ఈ బోధాలు ఒకటి లేదు, ఈ సుఖాలు ఒకటి లేదు, ఈ చిన్న చిన్న సుఖాలు, చిన్న చిన్న ప్రజలు, అల్పమైన ప్రజలు, ఇదంతా ఒకటి లేదు, మన కనిపించి ఏది కనిపిస్తాం అదే లేదు, మనకు కనిపించడం లేదనుకోవటం, ఇది తాత్కాలిక ప్రయోజనాల కోసం ఎవరైతే జీవించి ఆ చిన్న చిన్న ప్రదేశంలో దానికి బంధింపబడిపోయి స్వల్ప సుఖాలు కోసం బంధింపబడిపోయి పునర్జన్మ చక్రంలో ఈ కాలచక్రంలో తిరుగుతూ జన్మించడం మరణించడం మరణించడం జన్మించడం ఇలా తిరుగుతూ జీవకోటి వెళ్ళిపోతా ఉంటుంది, ఇదంతా ప్రియ మార్గం. ఎవరైతే ఈ లోకంలో ఉండగానే, ఈ భౌతిక శరీరం ఉండగానే ప్రియ మార్గాన్ని విడిచిపెట్టి శ్రేయ మార్గంలోకి వచ్చి, కానీ ఎవరైతే తనకు మంచిది కాదనుకున్న దాన్ని త్యాగం చేసి, తనకు మంచి దాని మంచిది కానీ కాదు అనుకున్న దాన్ని విడిచిపెట్టి శాశ్వతమైన మోక్షానికి, భగవద్భవం పొందటానికి, అది శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సుఖం, అది సత్యం శివం జ్ఞానం, అది అది సత్యం, అది జ్ఞానం, అది అనంతం, అది ఆనందం. అతనికి అనుబ్రోచనిగా ఉంటుంది. ముగింపు లేని సుఖం, ముగింపు లేని ఆనందం, ముగింపు లేని శాంతి ఈ లోకం కనిపించవచ్చు, లోకం కనిపించకపోవచ్చు, దేహం కనిపించవచ్చు, దేహం కనిపించకపోవచ్చు. కానీ దేహం చనిపోయినట్లో కూడా ఏ శాంతి ప్రవాహంలో, ఏ సుఖ ప్రవాహంలో, ఏ ఆనంద ప్రవాహంలో నీకు దేహం కనిపించకపోయినా లోకం కనిపించకపోయి ఏ ప్రవాహంలో నీకు ఊపిస్తున్నావో అట్టి సుఖ ప్రవాహంలో తీసుకెళ్లి శ్రీయ మార్గం. ఓ దచ్చేక నీకు ప్రియ మార్గం కావాలో, శ్రీయ మార్గం కావాలో, రెండు మార్గాలు భగవంతుని ఎదురుగుండా పెట్టాడు. నీకు ఏ మార్గం కావాలంటే అది చూసుకుని నువ్వు ప్రయాణించింది, నువ్వు ఆలోచించుకొని నచ్చకెత్తుతో ధర్మరాజు. ఒకటి తాత్కాలికంగా బాగానే ఉంటుంది, కానీ ఈ స్వల్ప సుఖాలు మళ్ళీ బుద్ధి చేశాక దుఃఖాలను తీసుకొస్తాయి. నీకు ఈ స్వల్ప భోగాలు బుద్ధి చూసాక మళ్ళీ దుఃఖాన్ని తీసుకొస్తాయి. ఇలా అమృతం అమృతం అనుకుంటే నీకు విషయం అయిపోతుంది. శ్రేయ మార్గం నీకు మొట్టమొదటి భగవంతుడికి చెప్పే మాట నీకు విషయం కింద కనిపించవచ్చు, నీ అలవాట్లు యొక్క వేగం వల్ల. కానీ చివరికి అమృతత్వంలో తీసుకెళ్ళకుని ఈ రెండు మార్గాలు నీ ఎదురు ఉండే నచ్చికేత నీకు ఏది కావాలంటే తెలుసుకో. మంత్రి చెప్పేది ఏంటంటే అవిద్య ఆ లోపలటువంటి కారణ శరీరం అజ్ఞానం ఎలా నశిస్తుందంటే ఆ చైతన్యం గురించి, ఆ బ్రహ్మము గురించి, ఆ సత్యము గురించి, నారాయణుడు గురించి, ఆ స్వామి విశ్వేశ్వరుడు, ఆ శ్రీ విశ్వేశ్వరుడు జగన్నాథుడు వాడి గురించి మీరు శ్రవణం చేసి శ్రవణం చేసి ఎవరు లాంఛనం కోసం కాదు, ఇష్టంగా పరమ ప్రీతిగా పరమాను జుబ్బుకున్నట్టుగా భగవంతుడి గురించి శ్రవణం చేసి శ్రవణం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మననం చేసి, దాన్ని మననం చేసి అది మీరు సొంతం చేసుకుని మీ అనుభవంలోకి తెచ్చుకుని వాళ్ళ మీరు విన్న విషయాన్ని మననం చేసి అది మీకు అనుభవంలో చైతన్య అనుభవం కనుక మీరు తెచ్చుకుంటే ఆ చైతన్యం ఏముంది, ఆ చైతన్యానికి చాలా ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, దానికి దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు, తెలుసిన ఎలా ఉంటుందో తెలియదు, దానికి ద్వితీయం లేదు, ఇతరులు లేదు, దానికి భయం ఎలా ఉంటుందో తెలియదు, కోరిక ఎలా ఉంటుందో తెలియదు, దానికి భయం ఎలా ఉంటుందో తెలియదు, దానికి కోరిక ఎలా ఉంటుందో తెలియదు, అది లేదంటే ఉంది, అది ఎలా ఉందో నువ్వు అనుకున్నట్టు లేదు, అది ఎలా ఉండాలో అది అలా ఉంది. దాని తాలూకు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు కానీ నీకు అజ్ఞానం నశించదు, అవిద్య నశించదు, బయ్య అది పైన అది అల్టీమేట్. ఇదంతా లేదా కలిగిస్తే లేదు, ఇదంతా మాయ. ఒకరు నిన్ను మాయమాయించి వచ్చేవారు ఎవరు? ఇది నీ జాలము అరుణాక్షర ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. బుద్ధిలో తేడా ఉండొచ్చు, మనసులో తేడా ఉండొచ్చు, రంగులో తేడా ఉండొచ్చు, గుణాల్లో తేడా ఉండొచ్చు, అది ఒక్కటంటే ఒక్కటే. రాముడు గుణం ఏరవచ్చు, రావణాసుడు గుణం ఏరవచ్చు, గుణాల్లో తేడా ఉంది, కానీ అంతర్యామగా ఈశ్వరుడు ఒక్కడంటే ఒక్కడే. రాముడు రావణాసుడు ఎందుకు శిక్షించాడనుకుంటున్నాడు? రావణాసుడు ఉన్నాడు, ఇప్పుడు రాముడు ఉన్నాడు, ఎందుకు శిక్షించడం అంటే అర్థమేంటి? ఇప్పుడు మన చేతిలో కురిపేసింది, ఆ కురిపి ఎక్కడుంది? మన చేతిలో ఉంది. మన చేతిలోనే కురిపేసిన పనులకి కురిపిని జాగ్రత్తగా పెంచుకుందాం అనుకుంటాం మనం. మన చేతిలో కురిపేసిందండి, మనకు ఇంకోటి చేతిలో కదా, మన చేతిలో వేసుకుని జాగ్రత్తగా పెయ్యని పెట్టిన డబ్బు ఎలా చూసుకున్నాం, బ్యాంక్ అకౌంట్ ఎలా చూసుకుని కురిపిని కూడా బాగా చూసుకుందాం అనుకుంటామా? డాక్టర్ గారి దగ్గర చేయించేసుకుంటాం. అలాగే రాముడికి భిన్నంగా లేడు ఎవడు, రావణాసుడు కూడా వాడిని వాడిని ఎందుకు శిక్షించాడంటే, వాడిని ఎందుకు సంహారం చేశాడంటే మన శరీరంలో ఉన్న కురుపుని ఎలా తీసేసుకుంటాము? ఆడు సమాజానికి కురుపుకి తయారైనటువంటి రావణాసుడు వాడిని వాడే శిక్షించుకున్నాడు. వాడు రామచంద్రం మన చేతిలో ఉన్న కురుపుని తీసేసుకుంటాం, అది మనదే కురుపు. రావణాసుడు ఉన్నాడు కూడా, రాముడు ఉన్నాడు. అయితే ఆ సమాజ క్షేమానికి సమాజలోపు విశ్వరూపం ఉన్నాడు నారాయణుడే. అంటే సమాజ క్షేమం కోసం రావణాసుడు సంహారం చేశాడు, కానీ అందులో స్వార్థ ప్రయోజనం ఏం లేదు. అంటే మనలో ఏదో కోపం తెచ్చుకుని సంహారం చేయటం కాదు. మన చేతిలో కురుపు మనం తొలగించుకుంటే ఎలా ఉంటుందో, రామేశ్వరుని సంహరించడం కూడా రాముడు చేసే పని అటువంటిది. అంతేకాదు విరోధం కాదు. అక్కడ మనకు అన్ని కోరికలు అహంకారం నుంచి వస్తాయండి. అన్ని కోరికలు ఏ మంచి కోరికలు రాని ఉండి చెడ్డ కోరికలు రా. ఒకడవో నిన్ను మాయమల నుంచి వచ్చేవాడు ఎవరు? ఇది నీ జాల మరణాచరం. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, రెండోది లేదా లేదు. మరి ఉన్నది ఒకటంటే ఒకటంటే అశాంతి ఎక్కడి నుంచి వస్తుంది? నీ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? నీ చావులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ పుట్టుకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆందోళన ఎక్కడి నుంచి వస్తున్నాయి? మంచివాడు మంచివాడు అంటున్నారు, మంచివాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు అంటున్నారు, ఈ చెడ్డవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొంతమందికి ద్వేషం ఎక్కువ, కొంతమందికి కోపం ఎక్కువ, కొంతమందికి సహనం ఎక్కువ, కొంతమందికి సహనం తక్కువ. రకరకాల మనుషులు, రకరకాల కులాలు, రకరకాల జాతులు, రకరకాల రంగులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా? ఇవన్నీ నీకు తెలియకుండా వచ్చి పడిపోతున్నాయి సృష్టిలోకి. ఓ అరుణాచలేశ్వరుడా, నువ్వు సర్వంత్రి అనే కాదు, సర్వజ్ఞులు కూడా. అన్నీ నీకు తెలుసును. నీకు తెలియకుండా ఏది నా మనసులో చొరబడదు. ఈ సృష్టిలో కూడా ఏది జరగదు. నీకు తెలియకుండా మనకు తెలియకుండా ఏదైనా జరిగితే జరగవచ్చు సృష్టిలో. ఈశ్వరికి తెలియకుండా సృష్టి ఏది జరగటానికి ఏం లేదు. అంతా ఆయన ఏది మన మనసులో కూడా ఏదైనా ఆయనకి తెలియకుండా లోపల రాదు. మంచి గుణం అవచ్చు, చెడ్డ గుణం అవచ్చు, ఆయనకి తెలియకుండా లోపల ప్రవేశించడానికి అవకాశం లేదు. అది మంచి వచ్చం సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా నీకు తెలియకుండా జరగటం లేదు. కానీ నీకు తెలియకుండా జరుగుతుందని నేను ఎలా అనుకుంటాను? నీకు తెలియకుండా ఏది జరగటం లేదు. ఇదంతా నీ మాయ, ఇదంతా నీ వేళ, ఇదంతా నీ ఆట, ఇదంతా నీ నా ఆటకం అయ్యా విమోచనేశ్వరుడా. ఒకడు బాధపడుతున్నాడు అనుకోండి, అది ఈశ్వరుడు తెలియకుండా వాడు బాధపడటం లేదు. ఒకడు పాడైపోతున్నాడు అనుకోండి, అది ఈశ్వరుడు తెలియకుండా జరగటం లేదు. అయ్యా ఇదంత నీ వినోదం, ఇది ఎంత నీ నేల, ఇదంత నీ ఆట, ఇదంత నీ మాయ, ఇదంత నీ నా ఆటకం అయ్యా నాకు తెలియదు అనుకుంటానేంటి అన్నాడు అరుణాచలేశ్వరుడు. ఇదంతా నీ నాటకం అయ్యా, ఇది నీ నాటకం, ఇదంతా నాకు ఇదంతా నిలవలేదు కదా. ఇదంతా నెంబర్ వన్ డ్రీము, నెంబర్ వన్ డ్రీము, నెంబర్ వన్ టూ డ్రీము. ఇప్పుడు మనం కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాం, ఇది నెంబర్ వన్ డ్రీము. అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏముండవు కోట. ఈ ప్రపంచం గుర్తుకుని 100,000 సంవత్సరాలని మరి ఇంకొకటి, ఈ ప్రపంచం కొన్ని 100,000 సంవత్సరాలు ఉంటే ఇందులో మన 80 ఏళ్ళు జీవితం ఏ పాటికి దేని చూసి మురిసిపోవటం? మనం దేని చూసి మురిసి మనం మురిసిపోవడానికంటే ఏమి లేదు. ఎవరో మురిసిపోతేనే మన అమాయకత్వాన్ని గుర్తుంది, మన అజ్ఞానాన్ని గుర్తు, మన అవిద్య గుర్తు, మన తిరిగి తక్కువతోనైన గుర్తుంది. నువ్వు చేసే పని కానీ, నువ్వు చేసే మాట కానీ, నీకు ఇచ్చే సంకల్పం కానీ ధర్మ విరుద్ధంగా ఉండకూడదు. ఎందుకంటే సన్యాసులకి మనకి తేడా ఏమిటంటే, సన్యాస మధ్య నుండి వదిలేయగాడు. ధర్మ అర్ధ కామ మోక్షం, ఎవరైతే మధ్యలో అర్ధకామం ఎవడైతే ఉండేదో వాడే సన్యాసి. సన్యాసి అంటే విడిచిపెట్టడం, సన్యాసి అంటే విడిచిపెట్టడం, అంటే తెల్లబట్టలు తీసేసి ఎర్రబట్టలు వేసుకోవడం కాదు. సన్యాసం అంటే విడిచిపెట్టడం. ఏది విడిచిపెట్టాలని? మన ముక్కులో గాలి తిరుగుతున్నంత కాలం ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. జీవితం ధర్మం అంటే మన జీవిత విధానం. ఎలాగైతే జీవిస్తే మనకు మోక్ష సుఖం పొందుతామో, ఆ ముక్తి సుఖం పొందుతామో, నిర్వాణ సుఖం పొందుతామో, అది ధర్మం. ధర్మాన్ని మనకు ఆ సుఖాన్ని అమృజేస్తుంది. ధర్మం అనేది ఒక ధర్మం అంటే కేవలం దానం అని కాదు, ధర్మం అంటే ఒక జీవిత విధానం. ఆ మోక్షాన్ని పొందడం కోసం ఎలా జీవించాలో చెప్పింది ధర్మం. సన్యాస అంటే ఆ మధ్య నుండి విడిచిపెట్టేసినాడు. మీ గృహస్థాశ్రమంలో ఉన్నా, తెల్లబట్టలు కట్టుకున్నా, మీరు వెళ్ళి ఎక్కడో ఆశ్రమంలో కూర్చోకుండా మీ ఇంటికాడ మీరు కూర్చున్నా, మీరు ఎక్కడ ఆశ్రమంలోకి వెళ్ళకపోయినా, ఆ మధ్య రెండు అర్ధకామాలకైనా విడిచిపెట్టేస్తే మీరు సన్యాసులే. సన్యాసం ఏంటంటే ఆ పోలీసుల డ్రెస్ లాగే అర్ధకామాలు మనస్సులు స్మరించుకుంటూ పోలీసుల డ్రెస్ చేసినట్టు ఎడబట్టలు వేసి తిరిగితే సన్యాసి కాదు. సన్యాసం అంటే విడిచిపెట్టడం. ఏది అర్ధకామాలను ఎవరైతే విడిచిపెట్టే వాడు సన్యాసి. అయితే భగవంతుడు ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం, ఎలా ఎడతాం, వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసుకున్నవాడు ఉద్యోగం చేసుకుంటున్నారు, చేపచర్యం చేసుకునేవాడు చేపచర్యం చేసుకుంటున్నారు, అకౌంటర్ రాసేవాళ్ళు అకౌంటర్ రాస్తున్నారు, తహసీల్దార్ ఉద్యోగం చేసేవాడు తహసీల్దార్ ఎవరిపోయినారు ఇది సాయంకాలం ఎక్కడికి వస్తారో శుభ్రంగా ఇంటికి వచ్చేస్తారు. చేపచర్యం కూడా ఇంటికి వస్తాడు, తహసీల్దార్ గారు ఇంటికి వస్తారు, ఆ గుమస్థల ఉద్యోగం చేసేవాడు ఇంటికి వస్తాడు. మీరు అభిమానంగా మరి ఎవరి పని ఆడు చేసుకుని ఎక్కడికి వస్తున్నాడు? ఇంటికి వస్తున్నాడు. అలాగే మన ఉండాలంటే లోకంలోకి వచ్చాం, లోకంలోకి వచ్చాం. ధర్మం అంటే ఏం కాదండి, మన పని మనం చేయటం ధర్మం. భగవంతుడు మనకు కేటాయించిన పని మనం చేయటం ధర్మం. అధర్మం అంటే అధర్మం ఏంటంటే మన పని మనం చేయకపోవడం అధర్మం. అంటే మనకి మనం ఏం చేయాలంటే ఎవరి పని వాళ్ళు చేసుకుని ఇంటికి వస్తున్నారు. మనం ఈ లోకంలోకి వచ్చాం, మన లోకంలో ఇచ్చి మన పని కాడ బద్దకించకుండా మనం చేయవలసిన డ్యూటీ మనం చేసేసి మన ఇల్లు ఏంటంటే మోక్షం, ఆ మోక్షం దగ్గరికి వెళ్ళాలి. దాచి ఇటువంటి శరీరాలు వస్తాయి, శరీరాలు మార్చాలి, కోపలు మార్చాలి. ఐ ఆమ్ ది బాడీ ఐడియా, ఇట్ ఈజ్ ఒరిజినల్ సిన్. మనం అందరం ఆత్మభావంలో ఉన్నావా దేహభావంలో ఉన్నావా? ఆత్మభావంలో లేదు, దేహభావంలో ఉన్నాం. అంటే ఎంతో కొంత మనకు పాప బుద్ధి ఉంది కాబట్టి ఈ భావంలో ఉన్నాము. పాప బుద్ధి లేకపోతే దేహానికి పరిమితి అయి ఉండవు. ఒరిజినల్ సిన్, మొదటి పాపం, మొదటి తప్పు ఇది దేహము నేనే అనుకుంటావు. నువ్వు ఏ పని చేసినా దేహము నేను అనుకునే చేస్తావు. పుణ్యం చేసిన దానికే, పాపం చేసిన దానికే ఒరిజినల్ సిన్. ఈ పాపం ఉన్నంత కాలం మీరు మంచి చేస్తా, దీనికోసం ఈ శవం కోసం కొన్ని పుణ్యాలు చేయొచ్చు, కొన్ని పాపాలు చేయొచ్చు, కొన్ని మంచిని చేయొచ్చు, కొన్ని చెడ్డలు చేయొచ్చు. ఎలా ఈ యజ్ఞం చేయి నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావంటే ఈ దేహంతో కళాక్షయం పొందే వాడి కోసం చేస్తావు. అప్పుడు కూడా నువ్వు స్వార్థమేమి పరమార్థం. మన ప్రధానమంత్రి గారు ఉన్నారు అని లంచాలు పిచ్చుకోడు, అలాగే మన రాష్ట్రమంత్రి గారు ఉన్నారు అని లంచాలు పిచ్చుకోడు. అంత మాత్రం చేయాలి, బుద్ధిమంతులను కాదు. స్వతంత్రుడు ఒక్కడే భగవంతుడు, పరమ పవిత్రుడు ఒక్కడే భగవంతుడు, పరమ పవిత్రుడు భగవంతుడు ఒక్కడే, స్వతంత్రుడు భగవంతుడు ఒక్కడే. వాడు కాదని ఎవరు మీరు స్వతంత్రము కాదు, మీరు స్వతంత్రము కాదు, రాష్ట్రపతి స్వతంత్రం కాదు, ప్రధానమంత్రి స్వతంత్రం కాదు, దేవుని కాదని చేసిదేమీ లేదు అయ్యా అంటాడు గీతల భగవంతుడు. ఈ మధ్య ఢిల్లీలో 4 ఫోర్స్టర్ అన్నాడు, రాష్ట్రపతి గారి కాలేజీలకు వస్తున్నాడు, ఆయనకు పిల్లలంటే బాగా ఇష్టం, వచ్చి మీరు బాగా ఉండాలి, బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి, అభివృద్ధి రెండని చెప్తున్నాడు అన్న, అన్నీ బాగా ఉన్నాయి, ఆయన లంచాలు చేసినాడు అని దేహార విషయంలో సొంత తప్పు చేశాడు. ఆయన దేహార విషయంలో రాత్రిగా సంతకం పెట్టేశాడు, తప్పు చేస్తాడని తెలుసు. సుప్రీంకోర్టు చెప్పింది వాడు చేసిన తప్పని నిజంగా మంచివాడే చెడ్డవాడు, మామూలుగా మంచివాడే, ఆయన ఇంటికి తప్పు చేశాడు, స్వతంత్రుడే. ఆ పొలం కాపాడుకోవడం చేసి ఉండొచ్చు, ఆ పొలం కాపాడుకోవచ్చు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది తప్పని వాడి కాన్స్టిట్యూషన్ చెప్పింది. అయితే రాష్ట్రపతి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా పొరపాటు చేస్తే రాష్ట్రపతి ఏం చేయాలని తిరిగి పంపొచ్చు. ఇది మీరు చెప్పిన న్యాయం కలదు, ఇంకోసారి మీరు ఆలోచించండి, పంపొచ్చు. అప్పుడు కూడా రాష్ట్రపతి చెప్పింది ఆయన వెళ్ళకపోతే సంతకం పెట్టాలి, తిరిగి పంపలేదు. ఎక్కడో ఇతర దేశం ఉంటే ఆ ఇతర దేశం వాడి చేత సంతకం పెట్టింది చేశారు. అది సుప్రీంకోర్టు ఆడి కాన్స్టిట్యూషన్ తెలుసు తప్పని, సుప్రీంకోర్టు కూడా తప్పని చెప్పింది. నువ్వు పిల్లల దగ్గరికి వచ్చి ఏం నిర్దేశిస్తానని చెబుతున్నావు నేను, మీరు న్యాయంగా అంటే రాష్ట్రపతి గారు మంచివాడే కానీ తప్పు చేశాడు. ఒకడవు నిన్ను మాయమ్మడి నుంచి వచ్చేవారు ఎవరు? ఇది మీకు చాలా వారి నాచల అంత మాత్రం చేసి చెడ్డవాడు నేను చెప్పడం లేదు, మంచివాడే. ఇది ఎవరు ఇస్తాడు వాడు అంటే రాష్ట్రపతి కూడా స్వతంత్రుడు కాదు, ప్రధానమంత్రి కూడా స్వతంత్రుడు కాదు, జీవుడు ఏ జీవుడు స్వతంత్రుడు కాదు, ఏ దేహాభిమాన వాడు స్వతంత్రుడు కాదు, శవబుద్ధి ఉన్నవాడు దేహబుద్ధి ఉన్నవాడు ఎవడు స్వతంత్రుడు కాదు. స్వతంత్రుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే, వాడే పవిత్రుడు, వాడే స్వతంత్రుడు. వాడికి దయ లేకుండా మనకు మోక్షం లేదు, శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. ఒకడవని ఎంత అద్భుతమైన అర్థంలో చూడండి, ఒకడవని మాయమట నుంచి వచ్చి వారు ఎవరు? ఇది మీ జాలం వారి నచ్చరా. ఈ రాష్ట్రపతి గారిని మాయలో పెట్టింది ఎవరు మంచివాడు అవటం లేదు, కానీ మాయలో పెట్టింది ఎవరు విద్యోగాలు హెచ్చరిస్తున్నాడు విద్యోగమయ్యా. విజయదండికి చాలా మంది మంచి మాటలు చెప్పేవారు, మీరందరూ మంచి మాటలు చెప్తున్నారు, నేను పొరపాటు చేస్తున్నాను నాకు తెలుస్తుంది బుద్ధి పోవడం లేదన్నాడు. అది మా ఏంటది మీకు అనుకోకుండా ఒకరు నేను అందరూ మంచి మాటలు చెప్తున్నారు నాకు, నేను పొరపాటు చేస్తున్నాను నాకు తెలుస్తుంది, కానీ నా బుద్ధి అలా అయిపోయింది, నా బుద్ధి అలా అలవాటు పడిపోయింది అన్నాడు. నాకు తెలుస్తుంది ఇది ఎవరు జాలం అది, అది నాకు ఈశ్వరుడు జాలం, ఈశ్వరుడు మాయ. ఆయన లేదలా, మీరు మంచి మాటలు చెప్తున్నారు నాకు తెలుస్తుంది, నేను పొరపాటును పొరపాటు తెలిసి ఉండే చేస్తున్నాను అంటే ఇది ఎవరు లేదా ఈశ్వరుడు అంటే ఈ మాయను మనం ఓవర్కమ్ చేస్తేనే కానీ పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందగలం. మీకు వాళ్ళ వాళ్ళు మీరు ఏమైనా కష్టపడుతున్నారో మన ఈశ్వరుని తెలియకుండా రాలేదు మీకు, మీకు అర్థమవుతుందా? ఇంట్లో వాళ్ళ వాళ్ళకు మీరు సుఖపడతారు, ఇంట్లో వాళ్ళకు మీరు దుఃఖపడతారు, ఇంట్లో వాళ్ళకు మిమ్మల్ని ఆయన సుఖపడతారు, ఇంట్లో వాళ్ళకు మిమ్మల్ని బాధపడతారు. ఇదంతా ఈశ్వరుడు తెలియకుండా జరగటం లేదు. అంటే మీరు లోకంలోకి వచ్చే పని మీ డ్యూటీ ఏదో మీరు చక్కగా చేసుకుని మీరు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయే ప్రయత్నం మానకండి. ఇది ఇల్లు అంటే మోక్షం, మీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఫలాపేక్ష పెట్టుకోవద్దు. ఇది నా ధర్మం, ఇది నా డ్యూటీ. అది ఎవడైతే పని చేస్తున్నాడో వాడికి కర్మఫలం మీద అపేక్ష ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇది ఎవరినో ఉద్ధరిస్తున్నానుకున్నప్పుడు ఆశిస్తాను ఏదో ఒకటి, నా పని నేను చేసుకుంటున్నాను. రోజు ముఖం కడుక్కుంటారు, మీరు రోజు స్నానం చేస్తున్నారు, ఏదో ఫలితం వస్తే ఎదురు చూస్తున్నారా? ఎదురు చూడటం లేదు. అలాగే మీ పని మీ రోజువారి పని ఎలా చేసుకోండి, కర్మఫలం మీద మీకు కాంక్ష ఉండదు ఉండదు. వాళ్ళు స్నానం చేసి నాకు ఏం కలిసి వస్తుంది ఏం కలిసి వస్తుంది అనుకుంటారు, రోజు ముఖం కడుక్కుంటున్నాం నాకు ఏం కలిసి వస్తుంది నాకు ఏం కలిసి వస్తుంది అనుకుంటారు అనుకుంటారు లే. అలాగే మీ పనులు మీరు చేసుకోండి, అలా కర్మఫలం మీద మీకు కాంక్ష ఉండదు అయ్యా. ఇది భగవాన్ చెప్తున్నారు, మీరు తెలియగల వాళ్ళు అవ్వచ్చు, మీరు మీరు సాధనలు చేసుకుంటూ ఉండొచ్చు, పూజలు జపము ధ్యానము విచారణ మీ పత్రం మీరు చేసుకుంటూ ఉండొచ్చు, మీకు బాగా ధనవంతులై ఉండొచ్చు పండితులై ఉండొచ్చు. ఎన్ని ఉన్నప్పటికీ ఈశ్వరుని యొక్క దయ లేకుండా మీకు ఆత్మజ్ఞానం కలగదవయ్యా. మీకు భగవాన్ చెప్పింది ఏంటంటే మీ ఇంటికాడ బియ్యం ఉన్నాయి, మీ ఇంటికాడ కోడి ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇప్పుడు అవుతే వాంటావును. అదేవిధంగా మీకు ఎన్ని అవకాశాలు ఉన్నా ఈశ్వరుని దయ లేకుండా ఈశ్వరుని కటాక్షం లేకుండా మీకు మోక్షం రాదు. మనందరం ఇప్పుడు అనాత్మభావంలో ఉన్నాం, అనాత్మభావం తొందరగా మనిషిని విడిచిపెట్టిన క్రీడలు చేస్తుంది. ఆత్మభావం ఎవడైతే పెంచుకుంటున్నాడో, బ్రహ్మభావం ఎవడైతే పెంచుకుంటున్నాడో, ఈశ్వర భావం ఎవడైతే పెంచుకుంటున్నాడో వారికి అనాత్మభావం విడిచిపెడుతుంది. మీకు దేహభావన తగ్గాలంటే ఆత్మభావన పెంచుకోవాలి, నువ్వు కాని దాంట్లోంచి విడుదల పొందాలంటే నువ్వు ఏదిగా ఉన్నావు దాని తాలూకు గుర్తింపు నీకు రావాలి, ఆ చైతన్యం తాలు కనపు నీకు రావాలి. ఇప్పుడు నేను పెళ్లికి లేకుండా కొత్త బట్టలు వేసుకెళ్తాను, నా ఇంటికే పోయి స్నానం చేసేదానికి ముందు ఏంటప్పుడు చుండు కూడా కట్టుకుని ఇలా కూర్చుంటాను. నువ్వు మీటింగ్కి వచ్చాను పాయింట్ వేసుకు వచ్చాను, ఇంటికంటే లింగి వేసి కూర్చుంటాను. నాన్నగారు అంటే నాన్నగారు, మా ఇంటికాడ నాన్నగారు వేరు, నాన్నగారు చిల్లు కొట్టు కట్టుకున్నప్పుడు నాన్నగారు వేరు, లుంగి వేసుకున్నప్పుడు నాన్నగారు వేరు, ఫ్యాంట్ వేసుకున్నప్పుడు నాన్నగారు వేరు, అలా కాదు. లుంగి వేసుకున్నప్పుడు ఆ నాన్నగారే, చిల్లు కొట్టు ఫ్యాంట్ వేసుకున్నప్పుడు కూడా ఆ నాన్నగారే, పెళ్లికెళ్ళినప్పుడు బట్టలు వేసుకున్నప్పుడు నాన్నగారే, నాన్నగారు ఇల్లు ముందు చిల్లు కొట్టు కట్టుకున్నప్పుడు కూడా నాన్నగారు, ఇంటికాడ సాగా సేవలు కురిసినప్పుడు కూడా నాన్నగారే. వాడు ఈశ్వరుడు, కొమ్మ అవుతారు ఈశ్వరుడు, మత్స్య అవుతారు ఈశ్వరుడు, రాముడు అవుతారు ఈశ్వరుడు, కృష్ణ అవుతారు ఈశ్వరుడు. ఊరి బట్టలు మార్చుకుని వస్తాడు అంటే రూపాలు భేదాలు పెట్టుకోవద్దు, నామాలు భేదాలు పెట్టుకోవద్దు. అంతర్యామగా వాళ్ళు చూడండి, అప్పుడు మీరు తరిస్తారు. చుండు గుడ్డు కట్టుకున్నా మనమే, మామూలు బట్టలు కొడుకున్నా కట్టుకున్నా మనమే, ఊచీ గుడ్డు పెట్టుకున్నా మనమే, లేదా పిల్లికి మంచి పట్టు చీరలు కట్టుకున్నా మనమే. ఒకే అలాగే నారాయణుడు కూడా వర్ణావతారంలో వచ్చిన ఆయనే, రాముడిగా వచ్చిన ఆయనే, కృష్ణుడిగా వచ్చిన ఆయనే, నరసింహావతారం ఎలా ఉంటుంది, సింహం ముఖం అంత సింహం, ఆ సింహుడు వచ్చిన వాడైనా ఊరికి బట్టలు మార్చుకొచ్చాడు కనుక వస్తే ఒక్కడంటే ఒక్కడే. ఋషి ఎప్పుడు ఎవరి మీద కోపం లేదు చెప్పడు, లేకపోతే ఇష్టాలు అయిష్టాలు వాడికి మైండ్ లేదు. అక్కడ మనసులో ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. విషయం చేయండి, సత్యానుభవం ఉన్నవాడు, సత్యముడు ఉన్నవాడు, సత్యానుభవం ఉన్నవాడు, సత్య సాక్షాత్కారం పొందినవాడు. వాడు లైఫ్ డిజర్వేస్టర్ చెప్పింది కాదు, వాడు విషయం ఒక మాట ఇవాడు చెప్పాడంటే కోటి సంవత్సరాలు జరుపుడు అంతే నిజం ఉంటుంది. రాష్ట్రపతి గారు సంతకం బీహార్ విషయంలో రాష్ట్రపతి గారి సంతకం పెట్టినప్పుడు నాకు రాష్ట్రపతి గారి గురించి ఏమనుకోలేదు. నిజంగానే మంచుడే ఒకడో నిన్ను మాయమానించి విచ్చువారు ఎవరు ఇది జాలమున్నారు నాచ్చారా అంటే అప్పుడు నాకు అనిపించింది ఎంత దూరం చూస్తున్నారు ఋషి మహా ఋషి అంటే ఎంత దూరం చూసి చెప్తున్నాడు అనిపిస్తున్నా నాకు. ఒకడో నిన్ను మాయమానించి వచ్చేవారు ఎవరు, ఇది నీ లీల, ఇది నీ ఆట, ఇది నీ మాయ. అగ్నిహోత్రాన్ని తిప్పు పట్టించబోయారు నా చేస్తాడా నిమ్మ అయ్యటువంటిది. అగ్నిహోత్రం ఇదింటి చుప్పడుతుంది, ఉక్కుకు చుప్పడుతుంది, కానీ అగ్నికి ఎక్కడో చుప్పడుతుందయ్యా. నువ్వు మా ఎటువంటిది అంటే అవసరం అయితే అగ్నిహోత్రాన్ని కూడా తిప్పు పట్టిస్తావు. అదే అయ్యా అది నా చేస్తాడా. నువ్వు సైన్స్ అభివృద్ధి అయిపోయింది అంటున్నారు, టెక్నాలజీ అభివృద్ధి అయిపోయింది అంటున్నారు కదా. అది మిమ్మల్ని సుఖమేంటిది అని చెప్పలేదు. మీరు ఎవరైనా సైంటిస్టులు ఉంటేనే నువ్వు సైన్స్ అభివృద్ధి అయిపోయింది అంటున్నారు, టెక్నాలజీ నిజంగా అభివృద్ధి అయిన మాట మీదే. అయితే మనం సుఖంగా ఎంటికి లేము, శాంతిగా ఎంటికి లేము. సైన్స్ నుంచి సుఖం రాదు, టెక్నాలజీ నుంచి సుఖం రాదు. మన శరీరానికి కొన్ని కంఫర్ట్స్ ఇస్తాయి, మీకు అర్థమవుతుందే. మన శరీరానికి కొన్ని కంఫర్ట్స్ ఇస్తాయి సైన్స్ టెక్నాలజీ. ఇక్కడి నుంచి పూర్వం భీమవరం వెళ్ళాలంటే ఒంటికి పని మీద వెళ్ళిపోతాం, మేము చిన్న కార్ల మీద వెళ్ళిపోతున్నాం. భీమవరం వెళ్ళాలంటే ఇదంతా టెక్నాలజీ, దీనికి సుఖానికి దీనికి సుఖానికి సంబంధం లేదు. సైన్స్ వల్ల సుఖం రాదు, సైన్స్ వల్ల శాంతి రాదు. చైతన్యంలోంచి వస్తుంది శాంతి, చైతన్యంలో సుఖం వస్తుంది. నువ్వు ఏదిగా ఉన్నావో అందులోంచి వస్తున్నది సుఖం శాంతి. అంచేత ధర్మంలోంచి ధర్మాన్ని ఆచరించడం నువ్వు సుఖపడతావు, ధర్మాన్ని ఆచరించడం నీకు శాంతి కలిగిస్తుంది కలిస్తా. ఇరుసి గురించి టెక్నాలజీ గురించి నీకు శాంతి రాదు అయ్యా. భగవంతుడి చెప్పిన మాటలు నువ్వు జీవిస్తుంటే, భగవంతుడి చెప్పిన మాటలు సీరియస్ గా తీసుకుని ఆ మాటను అర్థం చేసుకుని ఆ మాటను జీవిస్తే అప్పుడు నీకు శాంతి, అప్పుడు నీకు సుఖం, అప్పుడు నీకు ఆనందం. అంతేకాదు మృత్యువు నుంచి అమృతత్వం అని పొందుతావు. ఇంకా మాటలు వరల్లోకి నువ్వు రానే రాబు. మహాత్మా గాంధీ గారు రెండు మంచి మాటలు చెప్పారు, నువ్వు ఆశ కోసం బతుకు, ఆశయం కోసం బతకను. నువ్వు బతుకు ఎక్కడ పారిపోవద్దు, నువ్వు ఇల్లించిపెట్టి పారిపోవద్దు. నీకు ఈశ్వరానుగ్రహం కావాలనుకుంటే ఆశ కోసం బతుకు, ఆశయం కోసం బతుకు. తినడం కోసం బతుకు, బతకడం కోసం తిను. నువ్వు తినే అన్నం కూడా అది సొంతమని తినకు, ఈశ్వరుని ప్రసాదం అని తిను. నీదంటే ఈ దుఃఖం ఏమి లేదు, నీదంటూ ఈ లోకం ఏమి లేదు. నువ్వు తిను అన్నం తినాలి, నీ సొంతమని తినకు, అది ఈశ్వరుని ప్రసాదం అని తినాను. అన్నమల స్వామిని అయినాంచలో ఉన్నాడు. అన్నామల స్వామి కూడా భగవానుడు అని ఉంటారు, సరిగ్గా గూర్చి పెట్టుకుని. అలా అన్నామల స్వామి సీఎం రమణ మహర్షి అని ఉంటారు, అది ఎట్టు అలాగే ఉంటారు ఆయన కూడా గూర్చి పెట్టుకుని ఉంటారు. ఈ చాటివిగ్గా ఈ అన్నామల స్వామి బయట గ్రౌండ్ అప్పుడు ఈ కట్టడాలు లేవండి. చాటివి గారు వచ్చినప్పటికి ఈయన ఉంచున్నాడు బయట. ఎవరండి అన్నామల స్వామి? ఉత్తరికి చాటివి గారు ఏమనుకున్నారు, ఈయనే భగవాన్ అనుకున్నాడు. నేను భగవానం వచ్చి కాలమే పడిపోయాడు. చాదీ జరిగిన విషయాలు అన్నమయ్య స్వామి కాలమే పడిపోయాడు. అప్పుడు ఈయన గ్రహించాడు, ఏమని నేనే భగవాన్ అని కాలమే పడిపోతుందని గ్రహించి మనసులు అనుకున్నాయితే నేను మా నేను భగవాన్ భగవాన్ కాకపోయినా భగవాన్ డ్రెస్ చేసుకుంటే నాకు ఇంత గౌరవం ఇచ్చేస్తాను, నిజంగా భగవాన్ లక్షించేంత గొప్పగా ఉంటుంది నా పరిస్థితి అని. నేను భగవాన్ డ్రెస్ చేసుకున్నానంటే నాకు భయం పెట్టేస్తున్నాడు, కాలమే పడిపోతున్నాడు, కర్రలే పడిపోతున్నాడు. నేను భగవాన్ డ్రెస్ చేసుకుంటే గూచి పెట్టుకుంటే పడిపోతుంది, నిజంగా భగవాన్ అయితే నాకు నా అంతస్తు ఇంకెంత గొప్పగా ఉంటుందని మనసుగా అనుకున్నాను. అప్పుడు నేను పడిపోయాడు పడిపోయాడు పడిపోయిన తర్వాత నిలిచిందా కంగారుగా చూడటం నిలిచాను కదా, నేను కదా భగవాను నేను కూడా గూచి పెట్టుకుంటాను అని భగవాన్ దగ్గర తీసుకెళ్లాలని మొట్టమొదటి ఆయన భగవాన్ అంతకుముందు చాటివి గారు చూడలేదు. అదే భగవాన్ దగ్గర తీసుకెళ్లాను అంటే భగవాన్ గారు ఇంతేనే ఇంత గౌరవం, ఇంత గౌరవం నాకు ఉంటే భగవాన్ అయిపోతే ఎంత గౌరవం వస్తున్నాయి. అది మనసులో ఇంత అనిపించింది నాకు. తర్వాత భగవాన్ దగ్గర తీసుకెళ్లాను అండి, లోపలికి తీసుకెళ్లాను. భగవాన్ ఇంకా మౌనంగా అలా కూర్చున్నాడు. ఆ భగవాన్ పక్కన కూర్చున్నానా ఏమన్నారంటే ఎక్కడో చూడడం గది గది చూసుకున్న వరకు చేతులు గారు నీ గది ఖాళీ చేయాలి అన్నమాట స్వామి అని ఎక్కడో గది కొత్తైన గది ఇంద్రానంద వచ్చారు ఆయన ఎక్కడో చూడడం గది చూసుకున్న వరకు నీ గది ఖాళీ చేయమన్నారు. ఈ చాదుకి చాలా మంచివాడు. పూర్వజన్మలో మన ఇండియన్, పూర్వజన్మలో మన ఇండియన్ని కొన్ని కారణాల వల్ల ఎన్నడంలో జన్మించాడు. ఆయన అనిపోయినాడంటే అదేంటి నా కోసం ఆయన గది ఖాళీ చేయడం నాకు నచ్చలేదని అడగచ్చు. నా కోసం ఆయన గది ఖాళీ చేయటండి, రెండు రోజులు ఎక్కడ ఏ వరండోలో కాలక్షేపం చేసుకుంటాను, మీరు ఎక్కడ రూమ్ తీసుకుంటారు, అది న్యాయం కాదు నా కోసం ఆయన ఖాళీ చేయటందుకు అన్నాయంట. మాకు అన్నవరం స్వామి అంటే పోనీ మీకోసం నేను ఖాళీ చేయగలను, గది ఇద్దరం పంచుకుందాం అని అడగచ్చు. అన్నవరం స్వామి అని అడగండి మీకోసం నేను గది ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోనండి, మా ఇద్దరం గది పంచుకుందామని అప్పుడు షాదీ గారికి నచ్చింది. ఇంకా చేస్తే నాలుగు రోజులు ఉన్నాను నా గదిలోను, నాలుగు రోజులు నా గదిలో ఉన్నందుకు నేను ఆయన ఎంతకాలం జీవించున్నాడు అంతకాలం నా స్నేహం ఆయన విడిచిపెట్టలేదని చెప్పాడు. స్నేహం ఇంత చేస్తే నాలుగు రోజుల్లో నా గదిలో ఉన్నాడు, ఆయనకి నేను చేసి నేను ఉపకారం చేస్తాను, నేను భోజనపెట్టి కూర్చుని నేను ఉపకారం చేస్తాను. ఆ గొరగారు ఎంతకాలం అయితే జీవించున్నాడో అంతకాలం నా మీద ప్రేమ అలా వర్షింపు చేస్తున్నాడు. ఇంత చేస్తే నాలుగు రోజులు నా గదిలో వాటా ఇచ్చినాయి. ఇప్పుడు మీరందరూ మన అందరం కూర్చుని మనం మంచివాళ్ళు మనం మంచివాళ్ళు అనుకోకుంటే సరిపో, ఆయన అనుకోవాలి మనం మంచివాళ్ళు, మాకు జ్ఞానం కావాలి మాకు జ్ఞానం కావాలి మాకు జ్ఞానం కావాలని ఆమె అనుకుంటే కాదు, ఆయన అనుకోవాలి వీడికి జ్ఞానం ఇవ్వాలి. మాకు అరగత ఉంది మాకు అరగత ఉంది యోగ్యత ఉంది మనం అనుకుంటే సరిపోదు, ఆయన అనుకోవాలి కదా యోగ్యత ఉంది. అడిగి పేపర్ రాసి వచ్చాడు ప్రతి ఒక్క నేను బాగా రాశాను నేను బాగా రాశాను అనుకుంటాడు, దిద్దీవాడు అనుకోలేడు బాగా రాశాడు అని. నాకు మోక్షం కావాలి నాకు మోక్షం కావాలనుకుంటారు ఎవడో ఇది మోక్షానికి అర్హుడు అర్హుడు కాదని నిర్ణయించుకున్నాడు పరమేశ్వరుడు. ఆయన అనుకోవాలి అనుకుని ఇచ్చేవాడు ఆయనే ఇచ్చేవాడు ఆయనే, ఆయన ఇస్తే మనం తీసుకోవడానికి పనికి వస్తాం, కానీ ఆయన ఇవ్వకపోతే మనం డిమాండ్ చేస్తే వచ్చిపోయింది కాదు మోక్షం. ఆ నిర్వాణ సుఖం మనం డిమాండ్ చేస్తే వచ్చింది కాదు, అది వరంగలోంచి రావాలి, అది పైనుంచి పూసింది కాదు, అది లోపల నుంచి ఓరాలి. మాటల సందర్భంలో కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతులతో మాట్లాడుతూ సత్వగుణం తెల్లగా ఉంటుంది, తమగుణం నల్లగా ఉంటుంది, రజగుణం చలనంతో కూడి ఉంటుంది అంటే యాక్టివ్గా ఉంటుంది, సత్వగుణం వాడు మనస్సు చల్లగా ఉంటుంది అంటే స్వచ్ఛంగా ఉంటుంది, తమగుణం వాడు మనస్సు స్వచ్ఛంగా ఉండదు చీకటిగా ఉంటుంది, ప్రజలను మన యాక్టివ్గా ఏదో చేయాలి ఏదో చేయాలి ఒక ఫలకాంక్షతో చేసి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి అనుకుంటూ ఉంటాడు. వాళ్ళ కోరిక లేకుండా కోరిక లేకుండా చేస్తాడని చెప్పడం కోరికతో చేసినా యాక్టివ్గా ఉంటాడు. ఎవడు ప్రజలు ఉన్నవాడు ఇవన్నీ చెబుతూ ఆత్మీయంగా నీకెందుకు చిన్న పిల్లవాడు నువ్వు, నీకు పెళ్లి పేరంతా అవ్వలేదు ఇంక నీకు, నువ్వు టీవీలో ఉన్నా నీకు మహా చేసి 15 సంవత్సరాల వయసు ఉంటుంది నీకు, నీ వయసులో నీకు ఆత్మజ్ఞానం ఏంటి, నీకు బ్రహ్మ జ్ఞానం ఏంటి కదా, శుభంగా పెళ్లి చేసుకోను, ఏనుగులు ఇస్తాను రొట్టెపెట్లు ఇస్తాను, బాగా అమ్మాయిని అమ్మాయిని చేసుకోను, నీకు నచ్చిన అమ్మాయిని నేను పురమాయిస్తాను, శుభ్రంగా నొట్టిపెట్లు ఇస్తాను ఏనుగులు ఇస్తాను, పెద్ద పెద్ద రాజ్యాన్ని ఇస్తాను, ఆ రాజ్యాన్ని ఏంటో అని అనేక లోకంలో అనేక భోగాలు ఉన్నాయి, అనేక లోకాలు అనేక సుఖాలు ఉన్నాయి, ఆ గొడవలన్నీ ఆత్మజ్ఞానం అంటారా, నేను మరణాలను జీవించాలంటారేంటి, మృత్యుని ఏంటి అమృతత్వాన్ని పొందాలంటున్నావు, ఇవన్నీ అంటే ఇప్పుడు నచ్చికేతులు ఏమన్నారంటే ఇవన్నీ మీరు నాకు ఇచ్చేస్తారని కూడా మరి నిలబడతాయా అన్నాడు. మంచి పెళ్ళాన్ని ఇస్తారు పోనీ, నేను ఉండగా పెళ్ళని చచ్చిపోతుంది, పెళ్ళం ఉండగా నేనని చచ్చిపోతాను, తర్వాత మాట ఏంటో నేను నచ్చిపోతాను. పొలం పొలం మంచి పొలం ఇస్తానంటున్నారు, ఎకరం 1 కోటి రూపాయలు చేసే పొలం ఇస్తానంటున్నారు, ఆ పొలం ఉండగా నేనైనా చచ్చిపోతాను, నేను ఉండగా పొలం ఉన్నా పోవచ్చు, ఏమి గవర్నమెంట్ చట్టం పెంచి మొత్తం అంతా పొలం ఉంటుంది, నీ ఇవన్నీ ఇస్తానండి, ఏనుగులు ఇస్తానంటున్నారు, ఇవన్నీ ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయా? మీరు చెప్పినవన్నీ నేను ఏదో కోపం మీద వద్దంటాను, కోపం మీద వద్దంటే మీరు రేపు కావాలంటాను, కొంతమంది కోపం వచ్చి అన్నం మానేస్తా ఉంటాను ఇంటికాడ, కొంతమంది కోపం వచ్చుకొని ఇంటికాడ అన్నం మానే, అలా కోపం వచ్చి వద్దని నిజంగా నాకు వద్దని అన్నాడు. నాకు మోక్షం తప్పించి, ఆత్మజ్ఞానం తప్పించి, బ్రహ్మజ్ఞానం తప్పించి, అమృతత్వం తప్పించి ఏమి వద్దండి, అంతేగాని ఏదో లోపల కోరిక పెట్టుకుని బయటకు వద్దంటాం లేదా అన్నాడు. ఎవరు నచ్చికేతుడు అప్పుడు ఒక మాట అన్నాడు అండి, ఎవడు ఎమ్మడు నచ్చికేత, ఇవన్నీ నేను ఏ మాట అయితే చెప్పాను అన్నీ జయించావు, ఇప్పుడు నువ్వు ఆత్మజ్ఞానానికి అనుకుడు అన్నాడు. నచ్చ నేను ఇంతవరకు ఏ మాట అయితే చెప్పాను ఇవన్నిటిని నేను జయించావు, ఇప్పుడు నువ్వు ఫిట్, నేను ఆత్మజ్ఞానం చెప్పటానికి నువ్వు వినటానికి నువ్వు 100% ఫిట్ అయ్యేవాడు. అప్పుడు 100% ఫిట్ అని మీరు అనుకుంటే సరిపోయే లోటుకి ఎమ్మదాన్ని రాజు చెప్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆకలి బాధ కంటే పీడించేస్తున్న అహంకార బాధ, ఆకలి బాధ అయినా 10 రోజులు పడబో, ఆకలి బాధ అయినా 10 రోజులు మనం పడగలం కానీ అహంకార బాధ పడలేదు. అంతేంటి మీ భర్త అంటే మీకు బాగా ఇష్టమైనటువంటి మీ భర్త మిమ్మల్ని ఏదైనా అవమానం చేస్తే ఎంత అహంకారం వచ్చేస్తుందంటే 4 రోజులు అన్నానం మానేస్తారు కానీ ఆ బాధ మీరు ఓర్చుకోలేరు. ఆకలి బాధ కంటే కఠినమైంది అహంకార బాధ. అంచేత భగవాన్ చెప్పారు, అందులోంచి విడుదల పొందిన వాడికే శాంతి. అహంకారం నుంచి ఎవడైతే విడుదల పొందాడో అన్ని బంధాల నుంచి వాడు విడుదల పొందుతాడు. అది ఉంటే అంతా ఉంది, అది కాకపోతే ఏమీ లేదు. గాంధీ గారు ఆయన చక్కని మాట చెప్పాడు ఆయన చివరి రోజుల్లో, మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారనుకోండి మీ భావన వాళ్ళకి చెప్పండి, మీ భావన అహంభావన కలపకండి, అహంభావన లేకుండా భావన చెప్పండి. కానీ అహం భావం చెప్పేటప్పుడు అహంభావం యొక్క శేషం అక్కడ ఉండకూడదు, అక్కడ ఉండేది అది మీ సత్వమైన కారణం. అహంభావంతో మీ భావన చెప్పారా, ఇప్పటికైనా మీకు దుఃఖ కారణం అవుతుంది, అశాంతి కారణం అవుతుంది, అనేది మీ పునర్జన్మకు కూడా కారణం అవుతుంది. ఈ చివరి రోజు మీరు చెప్పాడు. అది ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇష్టం ఉందనుకోండి, భగవద్గీత ఇష్టాన్ని ఎదుర్కోమని చెప్తున్నాడు అనుకోండి, మనం ఎదుర్కొంటాం అనుకోండి, అప్పుడు అది దైవిక పాత్రలో అవుతాం. ఏదో ఒక ఇష్టం మనకు ఉందనుకోండి అనుకోండి, ఇది మంచిది కదా భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు అనుకోండి, భగవంతుడు చెప్పాడు కాబట్టి దాన్ని ఎదుర్కొంటాం అనుకోండి, అప్పుడు అది దైవిక పాత్రలో అవుతాం, అది ప్రేమకు పాత్రలో అవుతాం. మీరు చెప్పి శివుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడని ఇటువంటి వాదాలు వేసుకుని ఇటువంటి వాదాలు పెట్టుకోవడం కూడా ఒక మాయ అన్నమాట. మనం మాయలో ఉన్నాం కాబట్టి ఇటువంటి వాదాలు పెట్టుకుంటాం, తత్వాన్ని వదిలేసి అసలు వదిలేసి ఏడు గొప్పవాడు ఆడు గొప్పడం బుల్లాయి ఏంటి సబ్జెక్ట్ వదిలేయటానికి ఇది మాయే. శాస్త్రంలో చెబుతారు విష్ణు యొక్క భక్తులు అందరిలోనే అగ్రగణి ఎవడంటే శివుడు, శివుడి యొక్క భక్తుల్లో అగ్రగణి ఎవడంటే విష్ణువు. ఇంకా భేదమే ఉంది, విష్ణు యొక్క భక్తుల్లో అగ్రగణి ఎవడంటే శివుడు, శివుడి యొక్క భక్తులు అగ్రగణి ఎవడంటే విష్ణువు. వీటి రూపం చేయడా వస్తు ఒకటే, పరమార్థం ఒకటే. శివకేశు జాలం పెట్టుకోవద్దు, ఈ మాయలో మీరు పడకండి, లోపలికి వెళ్ళండి, ఓ చూపు నేర్చుకోండి, మీరు కరించండి. అయితే కనీసం మీ ఇంటికాడి పనులు మీరు ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నారు, మీ సమాజ పరంగా మీ జరిగిన పనులు అంటే అవి కూడా ఎలా చక్క పెట్టుకుంటున్నారు. భగవంతుడు చెప్పిన మాట్లాడండి, మహర్షులు చెప్పిన మాట్లాడింది అంత శ్రద్ధ పెట్టుకుని కరించడానికి ప్రయత్నం చేయండి. మీరు లోకంలోకి వచ్చారు, కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాడు, కలెక్టర్ కూర్చొని ఇంపుడైన ఇంటికి వచ్చేయాలి. అది జ్ఞాపకం మనం కూడా ఈ లోకంలోకి వచ్చాం, ఎప్పుడైనా నిజమైన ఇంటికి వెళ్ళవలసిందే. ఒకవేళ మీకు ఏదైనా పెద్ద పెద్ద పదాలు ఉండొచ్చు, గవర్నర్ గారు ఆఫీస్లో కూర్చొని ఇంటికి వెళ్ళాలని ఇంటికి ఎప్పుడైనా పనులు చూస్తానంటాడు, గవర్నర్ కూడా ఆఫీస్లో ఉండకాలం, అది మర్చిపోకండి. మన దగ్గర మన నిజమైన ఇల్లు మన ఇంట్లో ఉంది, ట్రూ హోమ్, రియల్ హోమ్, ఆ మోక్షం అనే ఇంటికి మన అందరం ఈనాడు కాకపోయినా ముందు నాటికి అని వెళ్ళవలసిందే. మనం మోక్ష ఇప్పుడు మోక్ష సామాగ్రిని సంపాదించుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకు సిమెంట్ ఎలా చూసుకుంటాము, ఆ మోక్ష సాంప్రదాయాన్ని సంపాదించుకోవాలి. డూ ఆర్ డై, అదే గాంధీ గారు చెప్పింది, ఆ మోక్షాన్ని సాధించడానికి ప్రయత్నం చెయ్యి. లేకపోతే కనీసం మోక్షాన్ని సంపాదించడానికి సాధించే ప్రక్రియలు ఈ శరీరం చూడగా పర్వాలేదు. యూ ఆర్ డైట్ మంచి పని చేస్తూ ఉండు, నువ్వు అది సాధించలేకపోవచ్చు, ఆ ప్రయత్నం కనీసం మరణించు, మృత్యు జన్మలేదు నువ్వు సాధిస్తావు. నువ్వు ఒక మంచి పని ప్రారంభించు, ఆత్మజ్ఞాన సముపార్జనకు ప్రయత్నం చెయ్యి, పొందుతావు ఈ జన్మలోనే పొందుతావు. ఒకటి ఈ జన్మలో పొందలేవు అనుకో, ఆ ప్రయత్నంలో మరణిస్తావు అనుకో, మృత్యు జన్మలే దాని పుట్టవుతో ఆత్మజ్ఞాన సముపార్జనకి నీకు యోగ్యత కలుగుతుంది, అర్హత కలుగుతుంది. ఎన్ని జన్మల పట్టావు కొన్ని సహజంగానే మోక్షస్థితిని పొంద గోవు లక్ష్మి గురించి భగవాన్ అలా చెప్తారు. లక్ష్మి నిర్మలం స్థితి పొందినప్పుడు నా సహాయం ఏమీ లేకుండా లక్ష్మి పరిశుద్ధమైంది, నా సహాయం ఏమీ లేకుండా మోక్షంలో ఉందని చెప్తాడు. అది జంతు శరీరమే, ఆవు శరీరమే, లక్ష్మి అంటే ఆవు శరీరమే, లోపల జీవుడు ముగ్గుపోయాడు. అది శరీరం స్త్రీ శరీరము పురుష శరీరము అది కాదు ముఖ్యం, అది లోపల వాడి అంతస్తు ఎలా ఉంది, లోపల ముగ్గాడా లేదా, అది పచ్చిగా లేడు, నా పొల్లగా లేడు, చేదిగా లేడు, పువ్వుతుకున్నప్పుడు తీనైపోయాడు జీవుడు. వాడు మోక్షం ఇవ్వకుండా ఏం చేస్తాడు, ఇస్తాడు, ఇవ్వకుండా ఉండలేడు, ప్రేమించకుండా ఉండలేడు, అనుగ్రహించకుండా ఉండలేడు. లోపల అంతా తీపే, ఎక్కడ చేదు లేదు, ఎక్కడ పులుపు లేదు, ఎక్కడ వగర లేదు మనస్సులో, అంత తీపి 100% స్వీట్. వాడికి మోక్షం ఇవ్వకుండా అసలు ఏం తప్పుకుంటాడు, ఇస్తాడు. ఇది పవర్లెస్ చేస్తే వాడు ఇచ్చే తీరబడే లాంగెస్ట్ పోయింది ఇంగ్లీష్ లిటరేచర్ థర్డ్ లాస్ట్ని, శాంతిని స్వర్గాన్ని మోక్షాన్ని పోగొట్టుకున్న మనుషులని ఏదో ఒక డ్రాన్ పోవడం కూడా రాశాడు మెల్టన్. అతని పేరు మెల్టన్ ఏదో ఉంది థర్డ్ లాస్ట్ అని. అందులో ఆయన ఏమన్నాడంటే ముసలితనం వచ్చాక, ముసలితనం వచ్చాక కూడా చాలా మంది కీర్తికాంక్షలు ఇచ్చి అన్ని కాంక్షలు పోయి కీర్తికాంక్షలు ఇచ్చి పెట్టదంటాడు. చావటానికి సిద్ధంగా ఉన్నాడు, కొన్ని కోరికలు పోవచ్చు కానీ అన్ని కాంక్షలు ఏంటంటే ఈ కీర్తికి దాస్యం, కీర్తికి దాశరకం చేయటం. ఈ కీర్తి కాంక్ష అంటే కీర్తికి దాశరకం చేయటం. కొంతమంది ఏం చేస్తారంటే కీర్తి వస్తుందంటే మంచి పని చేస్తారు, కీర్తి రాగలకుండా మంచి పని కూడా చేయరు. వారి గౌరవం వస్తుందంటే మంచి పని చేస్తారు, ఇది మంచి పని కానీ ఈ మంచి పని చేస్తే మన గౌరవం రాదంటే వాడు చేయరు ఆ పని. అంటే కొంతమంది చావటా సిద్ధంగా ఉన్నాడు కూడా కీర్తికి దాసులు, వాళ్ళు మోక్షాన్ని స్వర్గరాజ్యాన్ని పోగొట్టుకున్నారు, పోగొట్టుకున్న సంగతాలను తెలియక ఈ కీర్తికి దాస్యం చేస్తూ చస్తున్నారు అన్నారు ప్యారడైస్ లాస్ట్లో వెళ్ళటప్పుడు. ఇంకా వాళ్ళకి వాళ్ళ గతంలో వల్ల కాదు ఆ స్వర్గరాజ్యాన్ని విడిచిపెట్టి ఆ నిర్వాణ సుఖాన్ని విడిచిపెట్టి కీర్తికి దాశరకం చేయటం, చావటానికి సిద్ధంగా ఉన్నాను కూడా కీర్తికి దాశరకం చేస్తావా నువ్వు, నీకు మోక్షమా, కీర్తికి దాశరకం చేయటం నువ్వు శాంతిని పోగొట్టుకుంటున్నా, మోక్షం పోగొట్టుకుంటే నీకు తెలియటం లేదే అంటాడు. నువ్వు ఏదైనా మంచి పని చేయాలంటే చేసుడే, గౌరవాన్ని లెక్కేసుకోకు, అది మంచి పని అనుకో, దానివల్ల నీ గౌరవం రాదనుకు చేసిన చేసి గౌరవం కోసం నువ్వు మనసులో పెట్టి గౌరవాలన్నీ ఒక పక్కన పెట్టి గౌరవాలు అగౌరవాలు తీసుకెళ్లి మూట కట్టి రాజమండ్రి నదిలో పడేయమంటున్నారు. మీరు చచ్చిపోయాక మీ వారసులు అస్థికలు పడేస్తున్నారు రాజమండ్రి గోదావరిలో. మీరు అందరూ చచ్చిపోయాక మీ వారసులు ఏం చేస్తున్నారంటే మీ ఎముకలు అస్థికలు అంటే మీ ఎముకలు మొక్కలు అవి తీసుకెళ్లి రాజమండ్రి పడేస్తున్నారు. వెంటనే ఏమన్నానంటే మీ గౌరవాలు మీ అగౌరవాలు మీ తక్కువలు మీ ఎక్కువ చర్వలు మీ గొప్పలు ఇటువంటివి అని మూట కట్టి మీరు బతుకుండగానే మీ శవం ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు ఏ రాజమండ్రి గోదావరిలో పడేయమన్నాడు. అప్పుడు అయ్యా మీరు శాశ్వతమైన శాంతి, ఎముకలు కాదు అక్కడ పడ ఇవి నీ ఎముకలు మొక్కలు కదా అక్కడ పడేసేది, నీ గౌరవాలు నీ అగౌరవాలు నీ ధర్మాలు నీ అధర్మాలు నీ గొప్పలు నీ తెప్పలు నీ ఎక్కువ తనం నీ తక్కువ తనం ఇటువంటి సూపర్యాతి కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ జీవగుణంలో ఉన్నాయి. ఇవన్నీ మూటకట్టి ఇవన్నీ మూటకట్టి రాజమండ్రి గోదావరిలో నీ బతుకుండగా ఇది పడేయమన్నాడు. నీ ఎముకలు కాదు అయ్యా నీ బతుకుండగా నిమజ్జనం చేయండి అని. అప్పుడు నీకు శాంతి, అప్పుడు నీ జ్ఞానం, అప్పుడు నీకు సుఖం, అప్పుడు నీకు ఆనందం, అప్పుడు నువ్వు సాగు లేని స్థితికి ఇది జరగటం. ఇప్పుడు నీ అందరూ చచ్చిపోయాక నువ్వు రాజమండ్రి పోయి కాశీ అలా రాజమండ్రి గోదావరి కలిపేస్తారు పర్లేదు. అయితే ఏమి మన ముందు మనం వల్లకాటలో మనం కాల్చినప్పుడు ఏమవుతుంది, ఈ లివర్ హార్ట్ మాంసం రక్తం బాగా కాలిపోతుంది. కాలగా కాలగా కాల్చి ఇంకో బండిని పూల ఎక్కేసినా ఎముకలు మొక్కలు ఎముకలు తొందరగా కాలం కాళ్ళు మొక్కలు మిగిలిపోతాయి. వాటిని అస్థిగ్రంథాలు అవి తీసుకెళ్ళి రాజమండ్రిలో పడేస్తారు. రాజమండ్రిలో కాల్చి అక్కడ తీసుకెళ్ళి పడేస్తారు. అక్కడ ఎముకలు మొక్కలు అవి పడేస్తారు. ఇప్పుడు వెంటనే ఉన్నాడంటే ఏడిసిదని బతుకొనగా ఏడు అంటున్నాడు. ఈ గౌరవాలు అడౌరవాలు ఈ గొప్పలు ఏమన్నా చూశారండి, ఈ ఊరేగింపు అన్ని మూట కట్టి ముందు మూట కట్టేసి నీ ముక్కలో దాడి బయట వెళ్ళకముందే రాజమండ్రి గోదావరిలో కలిపేయమంటున్నాడు. అది నీ ముక్కలో దాడి వెళ్ళాక ఎలాకాల ఎముకలు కలుపుతారు, ముందు ఇది కలిపే తర్వాత ఎముకలు చూసుకోవచ్చు అంటున్నారు. నువ్వు చేసే పని నువ్వు చేసుకొని వారసులు చేసే పని నీ వారసులు చేస్తారు. నీ మిల్టన్ చెప్తాను కారణ శ్వాసలో నీ భగవాన్ అంటున్నారు, నన్ను మంచి మాటలు చెప్తున్నాను, నన్నేదో గురువుగా పెట్టుకోకర్లేదు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందలు, ఎందరో మహానుభావులు. అలా జ్ఞానం కలగాలి. కానీ ఎవడైనా జ్ఞానం కలిగిన వాడు మహాత్ముడే, మహర్షి. ఇంటికాడున్న బంగారమే, నేనే పెట్టుకున్న బంగారమే, నీకు బంగారం మీద కోపం చిట్టంట మీద పడాల్సినది బంగారమే. ఎక్కడైనా బంగారం, ఎక్కడ కాకపోయినా బంగారమే. జ్ఞాని జ్ఞాని ఎక్కడున్నా జ్ఞానే వాడు. వాడు సంసారంలో ఉన్న జ్ఞాని, సన్యాసం తీసుకున్న జ్ఞాని, వాడి దేహంలో ఉన్న జ్ఞాని, దేహం లేకపోయిన జ్ఞాని. జ్ఞానం అంటే జ్ఞానమే. మహాత్ములు ఎక్కడున్నా మహర్షులు ఎక్కడున్నా మనం శిరస్సు ఉంచవలసిందే, నమస్కరించవలసిందే. వాళ్ళు ఎందుకు మన మనస్సు అనే పేరు అవ్వటానికి. అలాగే ఎందరో లోకమా ఎందరో మహానుభావులు ఉన్నారు, ఎందరో మహర్షులు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానం ఉండొచ్చు. నీ మనస్సు ఎక్కడైతే స్థితి కలుపుతాందో, ఏ గురువుని స్మరించుకుంటాడు నీ మనస్సు యొక్క చేపలను ఆడుతాందో, అటువంటి గురువుతో అనుబంధం పెట్టుకోలేని కరించడం ముఖ్యం. జోలపాలంలో ఏ కొట్టులో కొన్నా పంచదారు, జోలపాలం 4 కొట్లో పంచదారు అమ్ముతున్నారు అనుకోండి, ఏ కొట్టులో కొన్నా పంచదారే. అలాగే మీరు తరించండి, మీరు తరించే విధానం చూసుకోండి. ఏ అవతార పురుషుని ఆశ్రయించిన రామ అవతారం, కృష్ణ అవతారం, కూర్మ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, అనేక అవతారాలు ఉన్నాయి కదా. బలి చక్రవర్తి గొప్పవాడే, కానీ ఆ అహంకారాన్ని బలిగా తీసుకోవడానికి వచ్చాడు మహావిష్ణువు. అది బలి చక్రవర్తికి ఒక గడం మై చాలా మంచి వాడు బలి చక్రవర్తి. కానీ వాడు గొప్ప దాత ఎవరు? బలి చక్రవర్తి. నేను దాతృ, నాలో దాతృత్వం ఉంది, నేను చాలా గొప్పవాడిని, నేను చేసిన దానాలు ఎవరు చేయలేకపోతున్నాడు అనేటువంటి అహంకారం పెట్టుకున్నాడు. ఎవరు? బలి చక్రవర్తి. దానివల్ల పాడైపోతున్నాడు. ఆ బుద్ధిని తీసేయడానికి వామన అవతారంలో వచ్చాడు. ఏమి అక్కర్లేదండి, మీలో ఎవరైనా ఒక్కరు మంచివారు ఉన్నారనుకోండి, అనుకొని మాట వేసుకుంది. నువ్వు ఒక్కరి కోసం, మిమ్మల్ని తరింపు చేయడం కోసం భగవంతుని శరీరం ధరించి వస్తాడు అంత కరుణామయుడు. ఒక్క ప్రహ్లాదుని కోసం వచ్చాడు, సమాజం కోసం రాదు. లక్ష్మీ నరసింహ ఒక్క ప్రహ్లాదుని కోసం నరసింహం అవతారం పోయింది. గంటలు ఉండే, సంవత్సరాలు ఉండే, రామావతారంలో కృష్ణావతారంలో ఏమైనా భూమి తీరిందే, కొన్ని క్షణాల్లో దర్శనం ఇచ్చాడు, క్షణాల్లో బయటికి వెళ్ళిపోయాడు. అని పని చూసుకుని వెళ్ళిపోయాడు నరసింహస్వామి అవతారం. కొన్ని క్షణాలు ఇక రూపం ధరించాడు, వెళ్ళిపోయాడు అంతే. కానీ వాడిని స్మరించుకుని వాడు రూపాన్ని ధ్యానం చేసుకుని మనం ధరిస్తున్నాం. కొన్ని క్షణాలు ఉన్న అవతారం నరసింహస్వామి అవతారం. గడ్డిదైతే ఎంత పెద్దదైనా ఒక అగ్గిపులకు లోపు ఊకే, అసలు ఆ డివైన్ ఫైర్ మనకు రావాలి. కానీ లోపల ఎంత అజ్ఞానమైన కాల్చి బూడిచ్చేసేస్తుంది. అది డివైన్ ఫైర్ మనకు రావాలి, అది రావాలి, స్పార్క్ రావాలి మనలో. అంటే మనం బ్రహ్మమే స్మరిస్తున్నాం. అది రామాన ఎప్పటికీ అవతారం ఎలా స్మరిస్తున్నాము? ఓంకారం అంటే బ్రహ్మమే స్మరిస్తున్నాం. అంటే ఉన్న వస్తువు ఏదో ఉంది, లేరు ఏదో లేదు, ఉండడానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు, అవి ఉన్నదేదో ఉంది. అదే ఓ